ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 16 శ్లోకం 10.
కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానామధాన్వితః దంభమానామధాన్వితః మోహాద్బృహీత్వా సద్గ్రాహాన్ మోహాద్బృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతః ప్రవర్తంతే శుచివ్రతః.
ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. కామం కామమును ఆశ్రిత్య ఆశ్రయించి దుష్పూరం తృప్తి నొందింపదాని దంభ గర్వముతోడను మాన దురభిమానముతోడను మధాన్విత మన మదముతోడను కూడిన వారై మోహాత్ భ్రాంతి వలన గృహీత్వా గ్రహించి అసద్గ్రాహాన్ అశాశ్వతములైన వానిని ప్రవర్తంతే వర్తింతురు అశుచివ్రత అపవిత్రప్రతులు. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏషి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. పూరింప శక్యము కానటువంటి కామము ఆశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడిన వారైన భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన వానిని ఎడ ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు. భాష్యం. అసుర స్వభావము కలవారి మనస్తత్వము ఇట వర్ణింపబడుచున్నది. వారి కామవాంఛకు తృప్తి అన్నది ఉండదు. తృప్తి ఎరగని విషయభోగానుభవ కోరికలను వారు సదా వృద్ధి చేసుకొనుచుందురు. అశాశ్వతములైన వాటిని అంగీకరించుటచే కలుగు దుఃఖములందు పూర్తిగా మునిగియున్నను మాయాకారణముగా వారు అట్టి కార్యములందే నిమగ్నులై ఉందురు. జ్ఞానరహితులైన అట్టి వారు తాము తప్పు మార్గమున చనుచున్నామని ఎరుగలేరు. అశాశ్వత విషయములను అంగీకరించుచు అట్టి అసుర స్వభావులు తమకు తామే ఒక దేవుడని మరియు మంత్రములను సృష్టించుకుని జపకీర్తనములను కావింతురు. తత్ఫలితముగా వారు మైథున భుగము మరియు ధనమును కూడబెట్టుట ఎనటి విషయములయ్యడ మిగుల ఆకర్షితులగుదురు. అశుచివ్రత ఎను పదము ఈ సందర్భమున అతి ముఖ్యమైనది. అనగా అసుర స్వభావములు మగువ మదిర జూదము మాంసభక్షములకు సంపూర్ణముగా ఆకర్షితులై ఉందురు. అవియే వారి అశుచి అయిన అలవాట్లు. గర్వము మరియు మిథ్యాహంకారములచే ప్రభావితులైన అట్టివారు వేదములచే ఆమోదయోగ్యములు కాని కొన్ని ధర్మనియమములను సృష్టించుకొందురు. అట్టివారు వాస్తవమునకు ప్రపంచమునందు అత్యంత అధములైనను జనులు వారికి కృత్రిమముగా మిథ్యాగౌరవమును కల్పింతురు. అసుర స్వభావములైన అట్టివారు నరకమునకు దిగజారుచున్నను తాను తమను తాము పురోభివృద్ధి నొందిన వారుగా భావింతురు.
ఓమజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శలాకయాం చచ్చురన్ మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమవోం విష్ణు పదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కామాశ్రిత్య దుష్పూరం దంభమానామదాన్విత మోహాద్గృహీత్వ సత్క్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతః.
పూరింపశక్యము కానటువంటి కామము ఆశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన వాని ఎడల ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు. ఈ యొక్క శ్లోకంలో అసురుల యొక్క వర్ణన, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది అన్నటువంటిది భగవంతుడు వివరిస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ సృష్టిలో ఉన్నటువంటి దేన్నైనా తన స్వార్థానికి అనుభవించాలా అన్నటువంటి భావన కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అసురుడే అవుతాడు. ఎందువల్లంటే ప్రతిదీ భగవత్ సృష్టి. భగవంతుడు ఆయన యొక్క ఆనందం కోసం ఈ యొక్క సృష్టిని సృష్టించాడు, మన కోసం కాదు. మనవల్ని కూడా భగవంతుడే సృష్టించాడు. ఎందుకోసం సృష్టించాడు అంటే ఆయన ఆనందానికి మనం ప్రతి ఒక్క కర్మ చేయడానికి మనవల్ని సృష్టించాడు. కానీ మనం ఆయన ఆనందానికి ఎప్పుడైతే మనం కర్మను చేస్తామో ఆటోమేటిక్గా మనం ఆనందంగా ఉంటాం. అప్పుడు మీకు సందేహం కలుగుతుంది, అదెట్లా ఆయన ఆనందానికి కష్టపడితే మనం ఎట్లా ఆనందంగా ఉంటాం. ప్రభుపాదులు వారు చాలా సరళమైన ఉదాహరణ ఇస్తారు. ఏమిటది అంటే, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒకసారి స్ట్రైక్ చేశాయంట. చేతులు అనుకున్నాయి చాలా కష్టం చేస్తున్నాం, కానీ ఆహారం ఎక్కడికెళ్తుంది, కడుపుకెళ్తూ ఉంది. మరి కడుపు మాత్రం ఏ పని చేయట్లేదు, కానీ మనందరం అన్ని అవయవాలు కష్టపడి దానికి నింపుతూ ఉన్నాం. మరి ఎందుకు మనం కష్టపడాలా? స్ట్రైక్ డిక్లేర్. అప్పుడేమవుతుంది, కడుపులోకి ఆహారం వెళ్లకుండా ఉంటే మెల్లిగా మన యొక్క అవయవాలన్నీ కూడా బలహీనమవుతాయి. అదే రకంగా ఆ దేవదేవుడైనటువంటి భగవంతుని యొక్క అంశలం మనమందరం కూడా, శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా పూర్ణ శరీరాన్ని సంతృప్తిపరచడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాయో, ఈ అవయవాలన్నీ కూడా ఏ రకంగా సంతృప్తిని చెందుతాయో, అదే రకంగా ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుణ్ణి సేవించడం ద్వారా ఆయన అంశలమైనటువంటి జీవులందరూ కూడా సంతృప్తిని చెందుతారు. భగవంతుడు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. మీరందరూ కూడా నా యొక్క అంశలు అంటూ ఉన్నారు. ఆ అంశాలన్నీ కూడా పూర్ణాంశ అయినటువంటి ఆ దేవదేవుని యొక్క సేవలు ఎప్పుడైతే కైంకర్యమవుతారో అప్పుడు సహజానందం. ఏమన్నారు? సహజానందం అన్నారు. మనం ఇప్పుడు పొందేటువంటి ఆనందం ఏంటి? దుఃఖచి విరామం. తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నా, నొప్పి తగ్గింది, వా ఇప్పుడు ఎట్టుందయా అంటే హ్యాపీగా ఉంది. నొప్పి నుంచి తేరుకున్నాం, దాని ఆనందం అనుకుంటూ ఉన్నాం. నిజమైనటువంటి ఆనందం ఎవ్వరూ అనుభూతి చెందట్లేదు. ఆ నిజమైనటువంటి ఆనందం సహజ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. అందుకనే ప్రభుపాదులు గారు ఉదాహరిస్తారు, చేపను నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష పరిమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దుష్ట దూరదర్శనం చూపించండి. అదే ఎందుకు ఆయన అవుతున్నారు? దుష్ట దూరదర్శనం అంటే కోపం వచ్చిందా మీకు? సారీ, ఇంకా ఎప్పుడు అన్నా నేను చూపించండి. కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? దాని కాన్స్టిట్యూషనల్ పొజిషన్, శాశ్వతమైనటువంటి స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ సంబంధం విడిపోయి ఉన్న దానివల్ల ఏదో కొరత, ఏదో అసంతృప్తి. మూడు పూట్ల తింటున్నాం కానీ కలియుగంలో కెమికల్స్ ఫుడ్ శక్తి ఏమీ ఉండట్లేదని చెప్పి మూడు నాలుగు పూట్లు చేశాం, ఐదు పూట్లు చేశాం కానీ సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత షికార్లకు పోతున్నాం, అక్కడ పోతున్నాం, ఏదేదో రోజు రోజుకి వెరైటీస్ పెంచుతూ ఉన్నాం కానీ ఆనందం దొరకట్లేదు. కారణం ఏమిటి అంటే జీవికి ఆనందం పరమాత్మ సేవలో లభిస్తుంది. ఆ ఆనందం లభించనంత వరకు కూడా వీడు నేను ఆనందంగా లేనప్పుడు ఇతరులను ఎందుకు ఆనందంగా ఉండనివ్వాలా? ఇది ప్రిన్సిపల్ అన్నమాట. నాకు ఆనందం లేకపోతే వాడెందుకు ఆనందంగా ఉండాల? సో మొట్టమొదట మనం ఆ సహజమైనటువంటి ఆనందాన్ని పొందినప్పుడు ఆత్మసంతృప్తి కలుగుతుంది. అంటే ఆత్మ సంతృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఆత్మకు సమృద్ధిగా ఆహారం లభించినప్పుడు. మరి ఆత్మ యొక్క ఆహారం ఏంటి? లడ్డా, జిలేబీనా, వెన్ పొంగలా, చక్కెర పొంగలా, ఇవన్నీ కాదు. ఆత్మ యొక్క ఆహారం పరమాత్మ సేవ. అది లభించినప్పుడు, అది కంప్లీట్ గా పరిపూర్ణంగా ఆత్మ యొక్క కడుపు నిండినప్పుడు ఏ రకమైనటువంటి కలత లేదు. మీకు ఎవరన్నా ఫుల్ మీల్స్ పెట్టారు, పెట్టినప్పుడు మీరు తిన్నారు, ఫ్రెష్ గా మూతి కడుక్కున్నారు, అక్కడ కూర్చోన్నారు, ఇంకొక ఆయన వస్తాడు, సార్ భోంచేద్దు రండి సార్ అండి. అరే ఇప్పుడే తిన్నానే, అబ్బాయి అది కాదు, రండి సార్ భోంచేద్దు రండి. లేదా ఇప్పుడే తిన్నాను, రండి సార్, ట్యాంకీ ఫుల్ అయిపోయింది. ఎవరైనా బలవంతం చేసినా కానీ తినగలరా? తినలేరు. ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో చూస్తూ ఉంటాం, ఎవడు పిలుస్తాడా అని, ఎవడు పిలుస్తాడా. ఆత్మకు ఆహారం లేని దాని వల్ల మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఆనందం దొరుకుతుంది? స్త్రీలో దొరుకుతుందా? ఆహారంలో దొరుకుతుందా? లేకపోతే ధనంలో దొరుకుతుందా? ఆ శబ్దం వినిపిస్తే చాలు. భాగవతం చెప్తుంది, గొప్ప తపస్వి వేల సంవత్సరాలు తపస్సు చేసేవాడైనా కానీ గాజుల శబ్దం, గజ్జల శబ్దం వీడు ఫినిష్ ఫినిష్. ఎక్కడో పక్క వీధిలో వండుతూ ఉన్నాడు, గాలి వాసన తీసుకొచ్చింది, నీళ్లు కారుతూ ఉన్నాయి, నీళ్లు కారుతూ ఉన్నాయి. ధనం ధనం అది ఊరికే వీడు కోటి రూపాయలు సంపాదించిన అవసరం లేదనమాట. ఎవడన్నా ఒకడు బా నువ్వు కోటీశ్వరుడైతే చాలండి, వీడు నిజంగా అవుతానంటావా? నిజంగా అవుతానంట. అందుకనే మన సైకాలజీ బాగా తెలుసు కాబట్టి ఈ రోజుల్లో గొప్ప వ్యాపారం ఏంటంటే జ్యోతిష్యం అనమాట. వాడు ఏం లేదు, మన దగ్గర ఉన్న డబ్బు వాడి జేబులోకి రావాలంటే వాడు ఇవే చెప్పాలి, సార్ పెళ్లి కాలేదు కదా సార్, అందమైన అమ్మాయి మీకు దొరుకుతుంది సార్, సార్ మీరు ఏమనుకోవచ్చు సార్, ఇప్పుడు రిలయన్స్ గిలయన్స్ వాళ్ళందరూ అనుకుంటున్నారు కోటీశ్వరులు, రాబోయే రోజుల్లో మీరే సార్. తర్వాత సార్ మీకు ఎక్కడ లేని కీర్తి వస్తుంది సార్, నిజానికి ఇప్పుడు ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు సార్, రాబోయే రోజుల్లో మీ పేరు రాసేస్తుంది సార్ ఇక్కడ ఆల్రెడీ, ఎంత దక్షిణ మీ జోబులో ఉండేది ఎంత ఇచ్చినా కానీ సరిపోదు సార్ నాకు. అరే ఇంత మంచి మాటలు చెప్తే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నా ఇస్తానయా, అరే ఒక 500 24 అవర్స్ వీటి గురించే మెడిటేషన్ అనమాట. ఇక్కడ అదే భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. పూరింప శక్యము కానటువంటి కామము నారయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన వాని ఎడ ఆకర్షితులై సదా అపవిత్రులగుదురు. మనం ఇప్పుడు ఇందాక ఏదైతే చర్చించుకున్నామో అశాశ్వతమైనవి, ధనము, స్త్రీ, అంతస్తు, కీర్తి, ఇవన్నీ కూడా అశాశ్వతమే, ఏది శాశ్వతం కాదు. అలెగ్జాండర్ అంటున్న వాడు ప్రపంచమంతా దండయాత్ర చేశాడు, చచ్చిపోయేటప్పుడు తన యొక్క సేనాధ్యక్షుడిని పిలిచన్నాడంట, అరే నాయనా ఈ రాజ్యానికి నిన్ను చక్రవర్తిని చేస్తాను, నా కోరిక తీర్చన్నాడు. ఏంటి సార్ మీ కోరిక అన్నాడు. నీ ఆయుష్లో ఒక నెల రోజుల ఆయుష్ నాకు దానం ఇవ్వమన్నాడు. అప్పుడు సేనాధ్యక్షుడు అన్నాడు, ఆయుష్ ఎక్కడన్నా దానం చేయడం ఉందా సార్ అన్నాడు. ఆయుష్ దానం ఇవ్వలేము. అరే నాయనా నా అనుభవాలన్నీ కూడా నేను తిరిగి వెళ్ళి నా తల్లికి చెప్పుకోవాలా, ఏ దేశం ఎట్టట దోచుకున్నాను అన్నటువంటి చెప్పాలి మా తల్లికి. కుదరదు సార్ అన్నాడు. అటైతే ఒక్క రోజన్నా నీ ఆయుష్ నాకు దానం ఇచ్చినట్లయితే నా అనుభవాలన్నీ మనస్ఫూర్తిగా నా తల్లికి ఒక లేఖ రాసుకుంటానన్నాడు. అది కూడా కుదరదు అన్నాడు. అట్లయితే ఒక పని చేయన్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను పూడ్చిపెట్టేటప్పుడు ఈ రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమన్నాడు. అప్పుడు సేనాధ్యక్షుడికి ఒకటోది వింత ప్రశ్న, రెండోది వింత ప్రశ్న, మూడోది కూడా వింత ప్రశ్న, చచ్చేటప్పుడు వింత ప్రశ్నలతో దస్తున్నాడు వీడు. ఎందుకయ్యా రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టాలా అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, ప్రపంచమంతా జయించినా కానీ చనిపోయేటప్పుడు అలెగ్జాండర్ చిల్లిగవ్వ కూడా తన చేతుల్లో తీసుకుని పోలేదు అన్నటువంటి సత్యం నలుగురికి తెలియాలా, ఈ ఖాళీ చేతులు రెండు బయట పెట్టి పూడ్చిపెట్టమని చెప్పి చెప్పాడు. కానీ అజ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే ఈ ధనము, కామ, కాంచన, కీర్తి ఇవన్నీ కూడా ఎందుకోసం వాటి కోసం పరితపిస్తూ ఉన్నాము అంటే మనలో కాస్తో కోస్తో అసుర ప్రవృత్తి అన్నటువంటిది ఉంది. ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే అన్నాడు భగవంతుడు, మరి ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఎందుకు రాలేదు దేవుడు అన్నాను. నేను చెప్పాను, దేవుడు వచ్చి సంహరించేంత గొప్ప దొంగలం కాదులేవయ్యా మనం అన్నాను. దేవుడు వచ్చి మన మీద యాక్షన్ తీసుకునేంత గొప్ప దొంగలమేం కాదులే మనం అన్నాను. ఆయన కోపం వచ్చింది, నేను చాలా నిజాయితీ పడు అన్నాను. అప్పుడు నేను అడిగాను, దొంగ అని ఎవరిని అంటారు అన్నాను. చెప్పకుండా తీసుకున్నాడని దొంగ అంటా ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, మీ జోబులో 100 రూపాయలు ఉంది, నేను అడిగి తీసుకుంటే ఏమవుతానన్నాను, జెంటిల్మ్యాన్ అవుతారన్నాను, అడగకుండా తీసుకుంటే దొంగ అవుతారు అన్నాను. ఈ సృష్టిలో ఏదైనా కానీ మీరేమన్నా సృష్టించారా అన్నాను. లేదు అన్నాను. ఎవరు సృష్టించారు? భగవంతుడు అన్నాను. మరి వాటిని నువ్వు అనుభవించేటప్పుడు ప్రతిసారి భగవంతుని యొక్క అనుమతి తీసుకుంటున్నావా అన్నాను. లేదు అన్నాడు. అటైతే ఏమవుతావు నువ్వు అన్నా? దొంగ అవుతాను అదే నేను చెప్పాను, అదే నేను చెప్పాను అన్న. సృష్టిలో ప్రతిదీ సృష్టించేది ఎవరు? భగవంతుడు సృష్టించాడు. కానీ దాన్ని అనుభవించేటప్పుడు స్వామి ఇది నీది, నేను ఈరోజు అనుభవిస్తున్నాను అన్నటువంటి మాటన్నా మనం భగవంతునికి చెప్పుకుంటున్నామా? అది లేనప్పుడు మనందరం దొంగలమే, లేకపోతే చిన్న దొంగ పెద్ద దొంగ. ఇదే అలెగ్జాండర్ ఒకసారి గంగానదీ తీరంలో బస చేశాడంట. చేస్తే ఆ గుడారాల్లో దొంగతనం చేశాడని ఒకరిని పట్టుకుని వచ్చి అలెగ్జాండర్ ముందు నిలబెట్టారు. అలెగ్జాండర్ అన్నాడు, రాయ్ దొంగతనం చేశావా, అటైతే నీకు శిరశ్చేతనం శిక్ష అన్నాడు. అప్పుడు వీడన్నాడు, మీరు నాకు శిక్ష విధించలేదన్నాడు. అంత పెద్ద చక్రవర్తి నీకు శిరశ్చేతనం అంటే వీడు క్యాజువల్గా మీరు నాకు శిక్ష విధించలేదన్నాడు. ఏమెందుకు విధించలేనన్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అప్పుడు నాకు శిక్ష విధించాను. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. నేనేదో కడుపు కూటి కోసం చిన్న దొంగతనం చేశాను, మీరు ప్రపంచమంతా దండయాత్రలు చేసి వచ్చారు. అంటే మీరు దండయాత్ర అంటే ఏంటి? దేశాలు దోచుకొని వచ్చారు. మరి మీరు నాకన్నా పెద్ద దొంగ, మీరేమి శిక్ష విధించుకుంటారు? విధించుకుని తర్వాత నాకు శిక్ష విధించాలా అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, సరే ఈసారి క్షమించేస్తాను, ఇంకోసారి తప్పు చేయదు. ఎందువల్లంటే వీడికి శిక్ష విధిస్తే ఈయన విధించుకోవాలా? సో ఈ రకంగా అందరం కూడా ఈ ప్రపంచం అంతా కూడా కలి యొక్క ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద దొంగలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని యొక్క సృష్టిని అంతా కూడా స్వార్థ చింతన కోసం, తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం, అశాశ్వతమైనటువంటి వాటి కోసం వాటన్నిటిని కూడా అనుభవింప చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో ఈ యొక్క కామం వల్ల జీవునిలో కలిగేటువంటిది ఏంటి? అహంకారం. ఆ అహంకారానికి లోబడి ఎవరైతే ఉంటాడో వాడికి భగవత్ తత్వం అన్నటువంటిది లోపలికి వెళ్ళదు అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచి వ్యక్తికి ఒక క్రిమినల్ కి వ్యత్యాసం ఏమిటి అంటే, మంచి వ్యక్తి యొక్క హృదయం అంతా కూడా సద్భావనలతో నిండి ఉంటుంది, పవిత్రతతో నిండి ఉంటుంది. మరి క్రిమినల్ దొంగకి హృదయం అంతా కూడా చెడుతో నిండి ఉంటుంది. సో వాడి హృదయంలో ఏదుందో దాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తాడు, దాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. సో మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ద్వారా, మరి ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే ఈ భౌతిక జగత్తు యొక్క సంపర్కం వలన. ఆత్మ చాలా పవిత్రమైనటువంటిది. భగవత్ అంశ అన్నప్పుడు భగవంతుడు పవిత్ర పురుషోత్తముడు, ఆయన యొక్క అంశగా మనందరం పవిత్రులమే. అయితే ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా వర్షపు నీరు, డిస్టిల్డ్ వాటర్, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుందన్నమాట. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే ఏమవుతుంది? సత్వరజస్తమో గుణాలకు బద్ధుడవుతాడు. గుణాలకు బద్ధుడవడం వల్ల అహంకారం ఉంటుంది. అహంకారం ఎప్పుడుంటుందో, అహంకారం అంటే ఏంటి? నేనీ శరీరం అన్నటువంటి భావన, నేను ఈ శరీరం అన్నటువంటి భావన అన్నటువంటిది కలిగినంత వరకు ఆ శరీరాన్ని సంతృప్తి పరుచుకునే దానికోసమే వాడి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. మనం ఎందుకు హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉన్నాం? భగవంతుడు భగవత్ నామానికి ఏం వ్యత్యాసం లేదు. భౌతిక ప్రకృతి యొక్క సంపర్కం వలన మన యొక్క చైతన్యం కలుషితమైంది, కప్పబడింది అంటున్నాం. ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం మనం జపిస్తామో అప్పుడు ఆ శబ్దం మనల్ని, భౌతికమైనటువంటి చైతన్యం మనల్ని అంతకుండా మనల్ని కాపాడుతుంది. అందుకోసం నామం చేయాలి. ఎప్పుడైతే భగవత్ చైతన్యానికి దూరం ఉంటామో ఖచ్చితంగా మాయా చైతన్యం మనల్ని పట్టుకుంటుంది. మాయా చైతన్యం, మాయా చైతన్యంలో ఉన్నంత వరకు బుర్రలోకి విషయాలు ఎక్కువ, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. దానికి ఏమన్నా ఉందా? వర్షం కురిస్తే హ్యాపీ, నో ప్రాబ్లం, షవర్, మంచి షవర్ అన్నమాట. ఏం వ్యత్యాసం ఉండదు. ఎవరైతే ఈ అహంకారానికి లోబడి ఉంటారో, చరిత్రలో అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు మనం చూసాం. హిరణ్య కశిపు, హిరణ్య అంటే బంగారు, కశిపు అంటే మెత్తటి పాన్పులకి ఆకర్షితుడైనటువంటి వాడు. మరి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారు భాష్యంలో, ఎవరైతే అహంకారంతో తనే దేవుడు అని భావిస్తాడంట. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నారదముని దేవర్షి ఆయనతో అన్నాడు, ఏయ్, నారాయణ మంత్రం జపించడానికి లేదు, నమో హిరణ్యకశిపాయ నమః. ఈ రోజుల్లో చాలా మంది అసురులు భగవత్ నామం వద్దు, వాళ్ళ ఓన్ మంత్రాలు ఏదో చేసి ఇది చేస్తే సోమవారం చేస్తే మంగళవారానికి లాటరీ. కానీ అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళు వాళ్ళ నామం మ్యానుఫ్యాక్చర్ చేసుకుని దాన్ని చేయమంటారు, హిరణ్యకశిపుల్లాగా. కానీ నిజమైనటువంటి ఆచార్యుల భక్తులు ఏం చెప్తారు? భగవంతుని యొక్క నామాన్ని జపించమని చెప్పి చెప్తారు. హిరణ్యకశిపుడు ఈ అశాశ్వతమైనటువంటి వీటి కోసం ప్రాకులాడుతూ ఉన్నాడనమాట. మరి రావణాసురుడు, నేను ఇందాకేం చెప్పాను, వాడికి కనిపించిన స్త్రీనంతా కూడా భోగించాలా, సంతృప్తి లేదు, కనిపించిందంతా తనదే అనిపించుకోవాలా, ముల్లోకాలు జయించాలా, అయినా కానీ సంతృప్తి లేదు. ఎందువల్ల? ఆత్మకి ఆహారం లభించట్లేదు కాబట్టి ఆకలి ఆకలి ఆకలి. వాడికి ఏం తీర్చలేదు అనమాట రావణాసురుడు. ఎప్పుడైతే మరి వాడికి ఆకలి తీరదో, ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. సాక్షాత్తు సీతమ్మ తల్లి, ఆమెనే అపహరించేశాడు. అటువంటి వ్యక్తులకి అరే నేనేం చేస్తున్నాను, మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అన్నటువంటిది ఏమీ బుర్రకు పట్టదు అనమాట. ఎవడైతే ఈ అహంకారానికి లోబడి ఉంటాడో, ఈ అసుర ప్రవృత్తులకి లోబడి ఉంటాడో,
వాడు ఎంత నీచమైనటువంటి పని చేయడానికైనా దిగజారుతాడు. కళ్ళ ముందు వాడికి కనిపిస్తూ ఉన్నా గాని మండోదరి సమేతంగా పుష్పక విమానంలో పోతూ ఉన్నాడంట శ్రీరామచంద్రుల వారు. చిన్న కోతిలు వాటితోటి వారధి కట్టిస్తూ ఉన్నారు. ఆ కోతులు రామాని వస్తే ఆ బండలు తేలుతూ ఉన్నాయంట. మండోదరి చూసింది, అయ్యా రామాని రాస్తేనే బండలు తేలుతున్నాయంటే ఇంకా రాముడి శక్తి ఎంత ఉందో, దేనికయ్యా అతనితో యుద్ధం? శరణాగతి పొంది సీతమ్మ తల్లిని ఒప్పజెప్పాను. వాళ్ళు బండలు వేస్తేనే నా తేలడం, నేను వేస్తే కూడా తేలుతాయన్నా. మీ శక్తి నాకు తెలుసులేను. ఏమిటి నన్ను అపహాస్యం ఆడుతావా, చూడు మరి నా శక్తి అంటూ పోయాడు. పెద్ద బండ ఒకటి తేలింది అది కూడా. వచ్చి మళ్ళా నిలబడుకొని, మండోదరి చూసావా అని మీసాలు మెలదిప్తూ పక్కన నిలబడ్డాడు. ఇవనింది, స్వామి ఇక్కడేదో మర్మం ఉంది, విషయం ఏంటి అని. ఏముంది, బండ ఎత్తాను వేసేదాను తేలింది. అంత సామాన్యంగా తేలే విషయం కాదు, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు, బండ ఎత్తాను వేశాను తేలింది. అటైతే మీరు చెప్పలేదనుకోండి ఇంకా నేను మీతో మాట్లాడను అంటాడు. జరిగింది హోమ్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్. మీరు ఎంతమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చెప్పండి, బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది? చేస్తే తెలుస్తుంది హోమ్ డిపార్ట్మెంట్ పవర్ ఏంటో. సార్ భగవద్గీత తీసుకోండి సార్, సార్ యథార్థం సార్, ప్రతి పదానికి అర్థం ఉంది సార్, భాష్యం ఉంది సార్, జీవితంలో ఒక మార్గదర్శకం ఇది చదివితే మీకు అర్థం అవుతుంది సార్, శాంతి వస్తుంది సార్, అది వస్తుంది. అవునా స్వామి, ఏమే కొనుక్కుందాం పదండి స్వామి, మళ్ళా కొనుక్కుంటాం స్వామి. మాట కూడా రాలేదు కానీ వదిలేశాడు, అయిపోయింది. మాతాజీల కోపం వస్తుంది కానీ సత్యం చాలా పవర్ఫుల్. మండోదరి ఎప్పుడైతే నో పక్కకు తిరిగిందో ఇంకా రావణాసుడు, అది కాదు దేవి ఎవరితో చెప్పద్దు, చాలా రహస్యం, నేను కూడా ఆ బండ మీద రామా అని రాసి వేసేసాను. నేను కూడా ఆ బండ మీద రామా అని చెప్పి రాసి వేసేసాను. తెలిపోయింది, తెలిపోయింది అంటే రాముని యొక్క శక్తి ఏంటో తెలుసు రావణాసురుడికి, తెలియక కాదు. మరి మనకు తెలియదా కృష్ణుడు రాముడి శక్తి? కానీ ఎప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం అటెన్షన్గా ఉంటుంది, చదివినప్పుడు ఏదో ధ్యానం పెట్టి చదివితేనే లేదు కొంచెం అటెన్షన్గా ఉంటుంది, ఏదో విన్నప్పుడు మళ్ళా కొంచెం అటంగానే. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా ఇంద్రియ తృప్తి కోసం? ఇంద్రియ తృప్తి కోసం ఇవన్నీ కూడా. ఆ ఇంద్రియ తృప్తి చాలా బలమైనటువంటిది, టక్కన బ్రేక్ పడిపోదు. స్పీడ్ బ్రేకర్ కూడా అవసరం లేదన్నమాట, స్పీడ్ బ్రేకర్ కూడా అవసరం లేదు. నేను ఒకసారి మా బంధువు ఒక ఆయనతోటి హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. చిన్నప్పుడు వెళ్తే ఆ కోటి బస్ స్టాండ్ దగ్గర కొంచెం ముందు పోతూ ఉంటే ఆ బంధువు ఆగిపోయాడు అక్కడ. పోదాం ముందుకి అంటే పోదాం అంటే, మేము చిన్నప్పట్లో ఏంది అంటే బయట ఏదైనా వస్తువులు తినడం అది అంటే పెద్ద క్రైమ్ అనమాట అది. అతను ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు, ఎందుకు ఇక్కడ నిలబడ్డారని. అబ్బే ఏం లేదు అన్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ మిరపకాయ బజ్జీలు చాలా స్పెషల్ తిందామా అన్నాడు. నేను వద్దు అన్నాను, చిన్నపిల్లాడిని మొహమాటం వద్దు అన్నాను. భయం ఉంటాయి అన్నాడు. వద్దు అటైతే ఒక పని చేయి, నువ్వు ఇక్కడ నేను ఏం తినేసి వచ్చేస్తాను. నేను అక్కడేం స్పీడ్ బ్రేకర్ లేదు ఆగడానికి, కానీ మిరపకాయ బజ్జీ వాసన ఆగిపోయాడు, ఫినిష్. సో ఈ ఇంద్రియ తృప్తి అన్నటువంటిది మనమైతే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు జయించగలుగుతామో. ధర్మరాజు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి, స్వామి నేను రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నానయ్యా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, హే ధర్మానందన, జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నువ్వు ఇంక రాజసూయ యజ్ఞం చేయడానికి ఏ ఆటంకము ఉండదు, చేయమన్నా. మరి జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు ఎట్లా జయించగలిగావు అంటే, నీ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు అంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుణ్ణి మనం ఎప్పుడు పొందగలము అంటే మన ఇంద్రియాలను మనం ఎప్పుడైతే నిగ్రహిస్తామో అప్పుడు భగవంతుణ్ణి మనం పొందగలము, అప్పుడు పొందగలం అనమాట. అంతేకాని ఆ ఇంద్రియ నిగ్రహం అనేది, ప్రభు నేను అవన్నీ చేస్తూ ఉంటా ప్రభు, అవి ఒక పక్క జరుగుతూ ఉంటే ఒక పక్క మాల తిప్పుతూ ఉంటాను ప్రభు, ఉపయోగంలో అటువంటి మాల తిప్పడం ఒకటే, చాంతాడు తిప్పడం ఒకటే, సైకిల్ చైన్ తిప్పడం ఒకటే, ఉపయోగం ఏం లేదు. అటువంటి తిప్పడాల వల్ల ఉపయోగం లేదు. సో మనం రోజు గడిచే కొందీ నా ఇంద్రియాలను నేను ఎట్లా నిగ్రహించగలుగుతూ ఉన్నాను, నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను నేను జయించగలుగుతున్నానా, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య ఇవన్నీ నిగ్రహించడమే తపస్య. తపస్య ధర్మరాజు యుద్ధమైన తర్వాత చాలా అసంతృప్తి చెందాడు, నా వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగిందే, నేను రాజు అవ్వాలనే. ఎంత కృష్ణుడు సముదాయించినా కానీ ఆయనలో మార్పు శాంతి రావట్లేదు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ఆ రకంగా అతనిలో సంతృప్తి కలగకుండా చేసింది కూడా భగవంతుడు కృష్ణుడే. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, హే ధర్మరాజా, భీష్ముల వారి దగ్గరికి వెళ్దాం పదా, నీకుండే సందేహాలని ఆయన నివృత్తి చేస్తాడు. మరి వెళ్ళేటప్పుడు నాదొక చిన్న మనవి, మీరందరూ కూడా పాండవులు ఐదుగురు ద్రౌపది బాగా వజ్ర వైఢూర్యాలతో అలంకరింపజేసినటువంటి ఆభరణాలు అలంకరించుకుని మీరు అక్కడికి వెళ్దాలా అన్నాడు. బంగారు రథం మీద వెళ్లాలా అన్నాడు. హాస్పిటల్కి ఎవరికన్నా బాగలేకుండా పోయేటప్పుడు మనం మేకప్ లో పోతే ఏం బాగుంటుందా, బాగా మేకప్ అత్తరగిత్తర కొట్టుకొని పౌడర్ కొట్టుకొని మేకప్ కొట్టుకొని అంత సార్ బాలా అంటే ఎట్టుంటది. సో మనకు ఒకవేళ బాధ లేకపోయినా కానీ కొంచెం నూనె పూసుకొని పోతాం ముఖానికి, ఏదో బాధ ఉన్నట్టుగా ఆయన అనుకోవాలా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో కృష్ణుడు రివర్స్ గా, మీరు బాగా వజ్ర వైఢూర్యాలతో పొదిగినటువంటి ఆభరణాలు అలంకరించుకుని బంగారు రథంలో అక్కడికి వెళ్లాలంటున్నాడు. స్వామి మనోభావం చూడండి. అక్కడ అంబసీ మీద భీష్మాచార్యుల వారు ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేదీప్యమానంగా కోటి సూర్య సమానంగా దగదగ మెరిసిపోతూ పాండవులు అక్కడికి వచ్చారో బంగారు రథం మీద, వాళ్ళని చూసి భీష్మాచార్యులు వారు చిరుమందహాసం చేస్తూ అప్పుడు ధర్మరాజుతో అంటూ ఉన్నాడు, మీరు రకంగా అలంకరింప చేసుకుని ఇక్కడికి రావడం అనేది నాకు ఎంత సంతృప్తి కలుగుతూ ఉంది అంటే, ధర్మరాజా ధర్మానికి ఈరోజు అలంకరణ జరిగింది అన్నటువంటి ఆత్మసంతృప్తి నాలో కలుగుతూ ఉంది. ఎందువల్ల, మీరు ధర్మానికి ప్రతిరూపాలు కాబట్టి మీరు ఈ రకంగా అలంకరించుకుని ఇక్కడికి వచ్చేసరికి ధర్మానికి అలంకరణ జరిగిందిగా నేను పూర్ణ సంతృప్తిని పొందుతున్నాను అన్నాడు. అంటే పరమాత్మగా అందరి భావన తెలిసినటువంటి భగవంతుడు భీష్ముడు వీళ్ళని ఏ రకంగా చూస్తే సంతృప్తి చెందుతాడనేది తెలుసు కాబట్టి మీరు బాగా అలంకరించుకుని వెళ్ళండి అంటున్నాడు. అప్పుడు ధర్మరాజు ఈ సందేహాలు అడుగుతూ ఉంటే, భీష్ముడు సమాధానం చెప్పబోతూ ఉంటే ద్రౌపది గొల్లు నవ్వుతుందన్నమాట. నవ్వుతుంటే అప్పుడు భీష్ముడు అంటాడు, ఏం తల్లి ఆ రకంగా నవ్వుతున్నావు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఏమంటుందంటే, నిండు సభలో నా బట్టలు ఊడతీస్తూ ఉంటే పల్లెత్తు మాట కూడా ఆ రోజు మాట్లాడలేదు, ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారా పితామహ అని. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, ఆ చెడు సాంగత్యం వల్ల నా యొక్క చైతన్యం కాలుష్యంతో నిండి ఉండింది తల్లి, కోరి ఈ అంబసయ్య మీద ఎందుకు పడుకున్నాను అంటే నాలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి రక్తమంతా ఒడిగిపోవాలా అని ఈ అంబసయ్య మీద పడుకున్నాను. కాలుష్యంతో నిండినటువంటి రక్తమంతా కూడా ఒడిగిపోయింది, ఇప్పుడు నేను పవిత్రుడనయ్యాను, ధర్మాన్ని గురించి మాట్లాడేదానికి అర్హతను సంపాదించాను అంట. సో మనం కూడా సాధన ద్వారా ఏదో దీనిపాటికది దానిపాటికది ప్రభు అది అది ఉంటది ప్రభు ఇది ఇద్దరు ఉంటది ప్రభు అట కాదు, అట కాదు. కుంజర స్నానం కాదు భక్తి అంటే. భక్తి అంటే గుడికి పోయి టెంకాయ కొట్టేసాడు ఇంకోటి తలకాయ పగల కొట్టేస్తే భక్తి కాదు, అది అది భక్తి కాదనమాట. భక్తి అంటే ఏంటి అంటే కుంజర స్నానంతో పోలుచుకోవటం కాదు. కుంజర స్నానం అంటే ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, బయటకు వచ్చి ఏం చేస్తుంది, చెత్త తినేసుకుంటుంది అనమాట. చాలా కష్టపడి గోవింద అంటూ వస్తారు కొండ మీదకి, ఆ గుండు కొట్టిన దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతారు అన్ని పాపాలు పోయి అనమాట. దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మశుద్ధి కలగాల, హృదయంలో శుద్ధి కలగాల, ఇంద్రియాలు పవిత్రం కావాలా. అది అయినప్పుడే మనం ఉద్ధరింపబడతాం, ఈ సంసారం నుంచి విముక్తిని పొందుతాం. సో అందువల్ల మనం చేసేటువంటి సాధన అన్నటువంటిది, భీష్మాచార్యుడు అంతటి వాడు ఆ చెడు సాంగత్యం, మరి మనం పుట్టినప్పటి నుంచి భక్తిలోకి వచ్చే లోపల ఎన్ని కుక్కలు కోసేశాము, ఎన్ని మెమ్మెమ్మలు కోసేశాము, ఎన్నెన్ని పీపాలు ఎత్తేసాము, ఎన్నెన్ని పాపాలు చేశాము, మరి మన రక్తం ఎట్లా పవిత్రమవుతుంది? వెరీ సింపుల్. అంబసేయ మీద పనుకోవాల్సిన అవసరం లేదు. వ్యసనాలకు దూరంగా ఉంటూ కలియుగంలో నామ నామకారి బహుదా నిజ సర్వశక్తిర్, కలియుగంలో సర్వశక్తులు దేంట్లో ఉన్నాయి? నామంలో ఉన్నాయి. నామ నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్ర పిత నియమిత స్మరణీన కాల. దీనికి ఒక నియమాలు నిబంధనలు ఏమీ లేవు. మాయ మనల్ని అంటబోతూ ఉంది అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎస్, నామం నామం నామం. ఆ నామం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్నటువంటి కల్ముషాలు, ప్రభుపాదులు వారు చెప్తారు సైన్స్ ప్రకారం బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ప్రతి 7 సంవత్సరాలకి మారిపోతుందంట. 7 సంవత్సరాలు ఖచ్చితంగా భగవత్ నామం, భగవత్ ప్రసాదం తింటూ భగవత్ భక్తుల సాంగత్యం చేస్తే మనం సూక్ష్మ దర్శనం పెట్టుకుని మన సెల్ చేస్తే అది కూడా సెల్ ని చూస్తే అది కూడా హరే కృష్ణ అంట హరే కృష్ణ అంటుంది. కానీ ఇప్పుడు మాత్రం వేరే అంటున్నాయి. కామం కంచనం కీర్తి అంటా ఉన్నాయి. వాటి సౌండ్ వైబ్రేషన్ అంతా అదే ఉందను. ఎప్పుడైతే సిస్టమేటిక్ గా భక్తిలో ఉన్నటువంటి అంగాలను అన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఆచరించినప్పుడు, మనం పరిశుద్ధులమైనప్పుడు ఆటోమేటిక్ గా మనం దివ్యమైనటువంటి చైతన్యాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఈ భౌతిక జగత్తు ఈ ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి విషయం ఏది వచ్చినా కానీ దాన్ని నియంత్రించినప్పుడే మనం ఉద్ధరింపబడ్డాం, మనం విజయం సాధించాం ఈ మార్గంలో. లేదు, మనసు కలత చెందుతూ ఉంది అంటే, కలత చెందుతూ ఉంది అంటే శరీరంతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు. మనసు ఇంద్రియాలను పవిత్రం చేయనంత వరకు శరీరం వృద్ధుడైపోయినంత మాత్రాన ఉపయోగం లేదు. సాధన చేయాల. అరే వయసు అయిపోతే అన్ని పోతాయిలే, కొందరు పిచ్చిగా మాట్లాడుకుంటుంటారు అట్లా. వయసుతో సంబంధం లేదు. వయసు పెరిగే కొద్ది ఇంకా కోరికలు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి. ఒకసారి అక్బర్ కి బీర్బల్ కి తర్కం వచ్చిందంట. బీర్బల్ అన్నాడు, అక్బర్ అన్నాడు వయసు అయిపోతే కామం ఏముండదు అన్నాడు. బీర్బల్ అన్నాడు భలే వాళ్ళండి, ఎక్కడ పోతుంది అన్నాడు. ఎక్కడ పోతుంది కామం ఉండదంటే, ఎక్కడికి పోదు ఉంటది అట్లాగే అన్నాడు. ఆయన దానికి ఒప్పుకోలేదు, మీకు ఒకరోజు నిరూపిస్తాను అన్నాడు. ఒకరోజు వాళ్ళ మంత్రి మండలిలో ఒక వృద్ధ మంత్రి 99 సెంచరీ దగ్గరలో ఉన్నాడనమాట. చావడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు అక్బర్ కబురు వస్తే పలకరించడానికి వచ్చారు, పరామర్శించడానికి. పోవాలనుకున్నప్పుడు బీర్బల్ని పిలిచాడు. బీర్బల్ ఏమన్నాడంటే మీ కుమార్తెను, చివరి కుమార్తెను కూడా పిలవండి అన్న. ఆమెందుకు అన్నాడు, నా విన్నపం పిలవండి, ఎందుకనే తర్వాత చెప్తాను. బీర్బల్ మీద చాలా విశ్వాసం ఉండేది అక్బర్కి. సరే అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వీడు మృత్యు కళ ఎవరికి, మినిస్టర్కి, మంత్రికి లో అట్టున్నాడు. ఆయన అక్బర్ పోయి నిలబడ్డాడు. అక్బర్ని చూడంగానే అన్నాడు. తర్వాత పక్కన కొంచెం తలాడు తిప్పాడు, బీర్బల్ని చూశాడు అనమాట. బీర్బల్ని చూసి కూడా అన్నాడు, కొంచెం తలాడు తిప్పాడు. నవయవనంలో ఉన్నటువంటి అక్బర్ కుమార్తె అనమాట. వీడు చచ్చేవాడికి కూడా 1000 క్యాండిల్ బల్బులా. అప్పుడు బీర్బల్ అడిగి అక్బర్ని గీరాడు, చూడు వాడి ఫేస్, ఈ రూమ్ చీకటిగా ఉండిందా, ఎంత ఎలుతురు వచ్చిందో చూడండి, వెలిగిపోతుంది వాడి ఫేస్. మనం అన్లెస్ అంటిల్ మనం శరీరాన్ని వదిలిపెట్టే లోపల కామ కాంచన కీర్తి వీటిని జయించని పక్షంలో జన్మ జన్మలు మాల తిప్పినా కానీ లేకపోతే ప్రసాదం తిన్నా కానీ ఏం ఉపయోగం లేదు. ఆ భావనతో చేయాలి. మాల ఎట్లా చాలా భగవంతుణ్ణి వేడుకోవాల, నాకు ఈ మాయ యొక్క సేవ వద్దు అని, నీ సేవ నాకు కావాలా. పిల్లవాడు తల్లిని అడుగుతాడు, అమ్మా నాకు అది కావాలంటాడు,
ఏయ్ చాలా ఉన్నాయి కదా ఇంటూ రాపోదాం అంట, రెండు అడుగులేస్తాడు ముందుకి, అమ్మా నాకు అది కావాలా అంట, ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలో నీకు, అమ్మా నాకు అది కావాలా అంటాడు.
వీడికి ఇంకా లాస్ట్ లో అమ్మ తీసిస్తుందంటే ఇప్పుడు ఏం చేస్తాడు, నరకేయడు కింద పడిపోతాడు. ఎప్పుడైతే ఆ తల్లి వాడిలో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఆ తీవ్రత చూస్తుందో ఇంకా వీడు వదిలేటట్లేదా, అయ్యా ఎంత అది కొనిచ్చేస్తా. మనలో కూడా నామం చేసేటప్పుడు కృష్ణ ఆ ఇంటెన్సిటీ ఆ నామం చేసేటప్పుడు స్వామి నువ్వు నాకు కావాలా, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని, ఈ జగత్తంతా కూడా గోవిందుడు లేకపోతే శూన్యం అన్నటువంటి భావనతోటి, నీవు లేకుండా నేను జీవించలేను అన్నటువంటి భావనతోటి, ఎప్పుడైతే కుంతీదేవి భగవంతుడి భౌతిక జగత్తును విడిచిపెట్టాడన్నటువంటి సత్యం తెలిసిందో ఒక్కసారి పెద్దగా కృష్ణ శరీరేస్తుంది, ఫినిష్, శరీరం వదిలేస్తుంది. ధర్మరాజుకి ఎప్పుడైతే కృష్ణుడు ఈ భౌతిక జగత్తు విడిచిపెట్టాడని చెప్పి తెలిసిందో ఆయన రాజముకుటాన్ని తీసి కింద పెట్టాడు. భగవత్ ప్రతినిధిగా నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ దేవదేవుడే లేనప్పుడు ఈ యొక్క కిరీటం ఈ యొక్క రాజ్యం ఈ భోగాలు ఇవన్నీ నాకు అవసరం లేదు, తీసి పెట్టేశాడు. నిజమైనటువంటి భక్తి ఏంటి అంటే స్వామి నీవు లేకుండా నేను జీవించలేను, అంత ఇంటెన్సిటీతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పిలుపు పిలుపుది, భగవంతుని పిలుస్తున్నాం, నా దీనుణ్ణి ఇక్కడ నానా బాధలు అనుభవిస్తూ ఉన్నాను, నా మీద నీ దృష్టి సారించవయ్యా అని వేడుకుంటున్నాం. నాయపులి టైప్ లో పిలిస్తే ఉపయోగం లేదు. ఎవడో ఒకటిన్నాడంట అడవిలో వెళ్ళి అడేదో ఆడుకుంటా నానాపులి అన్నాడంట. అప్పుడు వాళ్ళ తండ్రి కొడవలు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు పిల్లల్ని కాపాడుకోవాలని. వాడి దగ్గరికి వచ్చిన తర్వాత వీడు ఊరికినే అన్నా అన్నాడండి. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా కొంత సమయానికి నానాపులి అన్నాడు, మళ్ళా పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు అన్నాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. నిజంగానే పులి వచ్చింది ఈసారి, వస్తే నానాపులి అన్నాడు. మనవాడు ఊరికే ఆడుకున్నాడు, అది ఆరగించేసింది. ఫ్రెష్ బ్లడ్ చాలా బాగుంది. సో మనం కూడా మాయ మనవల్ని వెంటాడుతూ ఉంది. నామం ఎందుకు చేయాలా అంటే పులి వచ్చినప్పుడు వాడు నాన్నా పులి అని పిలిచాడు, ఏమని పిలిచాడు, నాన్నా పులి అన్నాడు. హరే కృష్ణ అంటే మా నాన్నని పిలుస్తున్నాం, పులి మాయ మింగతా ఉందయ్యా నన్ను కాపాడు. హరే కృష్ణ అంటే అర్థం ఏంటి, కృష్ణుడెవరు మన తండ్రి, ఆయన యొక్క శక్తి హరే ఎవరు తల్లి, ఇద్దరిని కలిపి పిలుస్తూ ఉన్నాం, నన్ను మాయ మింగేస్తా ఉంది అని చెప్పి. సరే ఆయన రక్షిస్తామని వచ్చినప్పుడు నేను ఊరికే అటు నోటితో పిలుస్తాను, మైండ్తో మాత్రం నాకు చాలా పనుంది, మైండ్తో చాలా పనుంది అంటే వచ్చి భగవంతుడు కూడా లైట్కి తీసుకుంటాడు. వాడు ఊరికి పిలుస్తాడు, నేను నిజంగా వాడిని ఆదరించాలంటే వాడికి ఏమి ఇంట్రెస్ట్ లేదు అని వదిలేస్తాడు. సో అందువల్ల ఆ ఇంటెన్సిటీ చాలా అవసరం. మనం జపం చేసేటప్పుడు నిజంగా ఆయన యొక్క కృప మన మీద ఉండి పూర్తిగా మనసా వాచ కర్మణ పూర్తి ధ్యానంతో ఆ భగవంతుడిని ఎప్పుడైతే మనం పిలుస్తామో ఆయన అనుగ్రహానికి పాత్రులమవుతాం. అప్పుడు మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఇవన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతాం. మాయా అంత సామాన్యమైంది కాదు. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నారు, దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ అన్నారు. ఈ త్రిగుణాలతో కూడిన మాయ నా మాయ అంటున్నాడు. నా శక్తి నీ శక్తితో దాన్ని జయించలేవు. మామేవయే ప్రపంచంతే మాయామేతాంతరంతితే. విప్రనారాయణుడు ఆయన చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయన సేవ ఏంటి అంటే, శ్రీరంగంలో పెద్ద పూతోట ఉండేటువంటిది, ఆ పూలన్నీ కూడా సేకరించి భగవంతునికి చక్కని మాలలు చేసి స్వామివారికి అర్పించేటువంటి వాడు విప్రనారాయణ. ఒకరోజు ఒక విందమైనటువంటి వేశ్య ఆయన వనం ముందు వెళ్తూ ఉంది కొంతమంది చెలికత్తెలతోటి. ఈ విప్రనారాయణుడు ఆయన సేవలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఈ అందమైనటువంటి వేశ్య పేరేమిటి అంటే దేవదేవి, అంటే దేవతల్ని కూడా మోహింపజేయగలిగినటువంటి అందం ఆమె దగ్గర ఉన్నిందంట. ఆమె వెళ్తూ ఉంటే ఈయనలో ఏం చలనం లేదనమాట. ఈ వేశ్య కొన్ని అడుగులు ముందుకేసిన తర్వాత, ఎవడే వీడు, నేను ఇంత అందగత్తెను ముందు వెళ్తూ ఉన్నా కానీ చలనం లేదే. ఒకరోజు ఒక డివోటీ నిజాయితీగా నా దగ్గరకు వచ్చి ఓపెన్ గా చెప్పాడనమాట, ప్రభు మాయ ఎంత ఇది అంటే, ఎవరో ఒక మాతాజీ ఒకరోజు అక్కడొచ్చి అక్కడ దగ్గరగా నిలబడుకొని ఉండింది. నేను ఓ మాతాజీ వచ్చింది అని చెప్పి ఒళ్ళు ఊనమయ్యేటట్టు డ్యాన్స్ చేసి చేసి కీర్తనలో బా తీరా పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత అది తిరిగి చూసేసరికి పాపం ఆమె 70 ఏళ్ల ముస్లామే అన్న. పాపం ఎంత కష్టపడ్డా డ్యాన్స్ అంతా రకరకాలుగా చేసి ఆమె నింపి. నిజంగా ఒక డివోటీ ఓపెన్ చెప్పాడు అంటే మాయ ఎంత ట్రిక్కీ. జస్ట్ అక్కడ ఎవరో ఉన్నారు స్త్రీకి సంబంధించినటువంటి రూపం, సో నేను సో తీరా చూస్తే 70 ఇయర్స్ ఆ రూపం. భగవంతుడు ట్విస్ట్ ఎక్కడ పెట్టాడంటే స్త్రీకి పురుషుల్లో, పురుషునికి స్త్రీలో హృదయ గ్రంథి క్యాచ్ పెట్టాడనమాట. అది కానీ మనం విముక్తి లేకపోతే చాలా ఇది. ఇంకో కథ కూడా ఒకటిందనమాట, ఎవడో ఒక ఆమె మంచి 6 అడుగుల పొడవు, మంచి హ్యాటు, మంచి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని హై హీల్స్ తోటి టకటక నడుచుకొని పోతూ ఉందంట. వీడు హృదయం కరిగిపోయిందనమాట. ఆమెను వెనకాల అనుసరిస్తూపోతే ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె అందానికి మోహితుడై ఆమెను ఏదో ఒక రకంగా చూడాలా మాట్లాడాలని చెప్పి గోడ దూకేసి వెళ్ళిపోయి ఆమె ఆంతరంగికమైనటువంటి గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నుంచి గమనిస్తున్నాడంట. ఆమె లోపలికి వెళ్ళగానే ఉండేటువంటి హై హీల్స్ వదిలేసిందనమాట, ఒక అడుగు తగ్గిపోయిందంట పొడవు. తర్వాత ఆమె కళ్ళద్దాలు తీసేసిందంట, కూలింగ్ గ్లాసెస్, కళ్ళు లోతుగా ఉన్నాయంట. తర్వాత ఉన్నట్టుండి ఆమె క్యాప్ పైన ఉన్నటువంటి హ్యాట్ తీసేసింది, విగ్గు తీసి పక్కన పెట్టేసింది, ఆమెకు బట్టలు ఇస్తాంట. తర్వాత నోరు పెద్దగా తెరిచి ఆ లోపల ఉండే పళ్ళు తీసి టేబుల్ మీద పెట్టేసిందంట, పెట్టుడు పళ్ళు అంట. మనోడు స్వీట్ 16 అనుకొని వెళ్ళాడు కానీ ఆమె స్వీట్ 60 అనమాట. సో భగవంతుడు ఏంటి అంటే జీవునికి ఈ యొక్క స్త్రీ పురుష ఆకర్షణలో పెట్టున్నాడు అనమాట ఈ యొక్క బంధం. ఎవడైతే అందుకనే భక్తి రసామృతం కూడా చెప్తుంది, జీవుణ్ణి మదపు ఏనుగుని గొలుసుతో ఏ రకంగా బంధిస్తారో జీవుణ్ణి కామం అన్నటువంటిది భౌతిక జగత్తులో బంధించి ఉంది అంటున్నారు, బంధించి ఉంది. సో ఈమె అంత అందగత్తె వెళ్తూ ఉంటే విప్రనారాయణలో చలనం లేదు. అప్పుడు ఆమెనింది, మరి నేను ఇంత అందగత్తెను దేవతలు కూడా నా అందానికి మోహితులు అవుతారు, అటువంటిది ఎవడి పురుషుడు చలించలేదంటుంది. అప్పుడు అక్కడ చెలికత్తెలు ఏమంటారంటే, నీ అందం ఆయన ఏం చేయలేదు అంట, అవమానం. దాంతో ఆమె ఏం చెప్తుంది అంటే, 6 నెలల్లో ఇతన్ని మీరు జయించలేరంటున్నారు, నేను జయించితే మీరందరూ నాకు జీవితం అంతా కూడా దాసులుగా ఉండాలి, లేదు అంటే నేను మీకు దాస్యం చేస్తాను సరేనని చెప్పి ఒంటి మీద నగలన్నీ తీసేసి ఇచ్చేసి వాళ్ళకి ఇక్కడ వెళ్ళి విప్రనారాయణ దగ్గర నిలబడింది అనమాట ఏడుస్తూ. మొట్టమొదటిసారి చూసినప్పుడు విప్రనారాయణుడు ఏమన్నాడంటే, ఓ మై డాటర్, ఏమ్మా కూతురా ఎందుకు ఏడుస్తున్నావు,
ఏం చెప్పమంటారు స్వామి,
మా తల్లి నన్ను పడుపు వృత్తిలో ధన వ్యామోహంలో దించేసింది, నా పాపాలన్నీ ఇప్పటికి అర్థం చేసుకున్నాను, మీలాంటి మహాత్ముల యొక్క సన్నిధిలో సేవ చేసుకుంటే భగవంతునికి నా పాపాలు ప్రక్షాళనమవుతాయని మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు విప్రనారాయణుడు అన్నాడు, నా దగ్గరే ఉందమ్మా సేవ అన్నాడు, ఏదో తోట పని అది ఇది చేస్తాను స్వామి. ఫస్ట్ మిస్టేక్, సరేనమ్మా అన్నాడు, సరేనమ్మా అన్నాడు. ఆమె తోట పని అది చేస్తూ ఉండిందనమాట. ఒకరోజు ఈయన పూలు భగవంతుడికి అర్పించి వచ్చేసరికి పెద్ద వర్షము, ఆమె వర్షంలో తడుస్తూనే తోట పనిలో ఉండిపోయింది పాపం. ఆయన చూసి అబ్బా ఎంత సిన్సియర్ సేవకురాలు అనుకున్నాడు. మనసులో అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. పోయి కుటీరంలో కూర్చున్నాడు. ఈ లోపల ఆమె వచ్చి, స్వామి మీరెంత గొప్ప మహాత్ములు మీరు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ప్రభుజీ మీ సేవ భాగ్యం మాకు దొరకలేదు ప్రభు. ఆహా, ఇవ్వలేదా నేను ఇంకా మీకు సేవ భాగ్యం? ఓకే ఇచ్చేస్తున్నా తీసుకోండి, ఇచ్చేస్తున్నా తీసుకోండి. ఓకే, దాన్ని జీర్ణించుకునే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఆమె వచ్చి, మీరెంత మహాత్ములు మీరు, ఈ చెట్లు వాటికి సేవ చేస్తున్నాను నేను, కానీ మహాత్ములు మీ సేవ నాకు దొరకలేదు. అంత దూరం భగవంతునికి పుష్పాలు ఇచ్చి ఆ బరువు పుష్పాలు మోసుకుని వెళ్ళి మోసుకొచ్చి మీ పాదాలు ఎంత నొప్పిగా ఉన్నాయో స్వామి, ఒక్కసారి మీ పాదాలు సేవించుకునే అవకాశం నాకు కల్పించండి అని అడిగిందాం. ఈయన కరుణతోటి ఈమెను ఉద్ధరించాలా అని పాదాలిచ్చాడు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. తర్వాత దేవదేవి వెళ్ళి తన సకులతో చెప్పింది, ఆ నెలలో ఏంటి, 3 నెలలోనే జయించేశాను. ఆభరణాలన్నీ తీసుకుని అలంకరణ చేసుకుని వచ్చి విప్రనారాయణ ముందు నిలబడింది. నిలబడితే విప్రనారాయణ, ఇన్ని రోజులు నా ఆశ్రమంలో సేవకులు రాలరాగా ఉన్నది నువ్వా, ఇంత సౌందర్యవతివి. అప్పుడు ఆమెతో ఏమన్నాడంటే, నీవు లేకుండా నేను జీవించలేను అన్నాడు. ఛీ, పందెం కట్టాను, నిన్ను ఓడించాను, దానికోసం వచ్చాను. నువ్వు పనికిమాలిన సేవకుడివి, నీతో నేనే ఉండేది ఇక్కడ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి డివోటీస్. ఏదో డివోటీస్ నామం పెట్టున్నాం, ఏదో భగవంతుడు నామం, ప్రభుజీ చెప్పండి ప్రభు అది ఇది అంటారు. మా మాతాజీ నన్ను పదే పదే చెప్తుందని చెప్పి మనం లేడీస్ స్పెషలిస్ట్ అయిపోయాం అనుకోండి, భక్తిలో స్పెషలైజేషన్ 0 అయిపోతుంది అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది ఏంటి అంటే, జస్ట్ ఆ మాటలు కూడా అదేదో దానివల్ల చాలా మంది పతనమైనటువంటి వాళ్ళు, కళ్ళ ముందే చాలా ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఏదైనా కానీ భగవత్ సేవలో వినియోగించడానికే మనం దాన్ని ఉపయోగించాలి, లేకపోతే దర్ ఇస్ ఎ డేంజర్ అనమాట. సో ఆమె ఎప్పుడైతే తిరస్కరించి వెళ్ళిపోయిందో, విప్రనారాయణుడు అంత గొప్ప భక్తుడు పిచ్చివాడైపోయాడు. ఇతను వెళ్ళి ఏం చేశాడంటే, ఆ దేవదేవి వాకిటి ముంగిటి నిలబడుకొని, దేవదేవి దేవదేవి నన్ను అనుమతించు అంటున్నాడు. కానీ ఈయన దగ్గర ఏముంది, సాధు ఏం డబ్బు లేదు ఏం లేదు, ఎందుకు అనుమతిస్తుంది? ఆమె ఏమో తలపేసేసింది. ధనికులు వస్తే తలుపు తెరిచేది, ఈయన కొట్టి కొట్టి దేవదేవి దేవదేవి, నో రెస్పాన్స్. కానీ ఎవడన్నా వచ్చి కొడితే వాళ్ళకి ఈయన శబ్దం ఆమె శబ్దం వాళ్ళ శబ్దం తెలిసిపోయేది. ఒకరోజు స్వామి వారిని పల్లకిలో తీసుకుని పోతూ ఉంటే లక్ష్మీదేవి చూస్తుంది, విప్రనారాయణుడు అంత గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి ఒక వేశ్య వాకిట ముంగిట్లో కూర్చొని తలుపు తడుతూ ఉన్నాడు. దేవదేవి దేవదేవి దేవదేవి. స్వామి అన్ని సేవలు చేశాడు కదా, కరుణించకూడదా అని భగవంతునికి విజ్ఞప్తి చేస్తూ, ఆ విజ్ఞప్తి చేసినప్పుడు భగవంతుడు సరేనని చెప్పి ఆ రోజు ఒక సేవకుని రూపంలో స్వామివారి బంగారు పాత్ర ఒకటి తీసుకుని వెళ్లి దేవదేవి ఇంటిలో తలుపు తడతాడు. ఎవరో కొత్త శబ్దం వచ్చి తలుపు తీస్తుంది సేవకురాలు, లోపలికి వెళ్ళి ఆ వేశ్యకిచ్చి ఏమంటాడంటే, విప్రనారాయణుని యొక్క సేవకుణ్ణి నేను, ఈ పళ్ళెం ఉంచుకొని విప్రనారాయణుని అనుమతించు అంట. ఈ లోపల మందిరంలో బంగారు పళ్ళెం పోయింది అని చెప్పి వార్త, పూజారులను ఇద్దరిని డిస్మిస్ చేసేసారనమాట. వాళ్ళిద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఆ పూజారులకి ఆ వేశ్య యొక్క సేవకులకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉండిందంట. ఆ వేశ్య యొక్క సేవకురాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు నెత్తిన గుడ్డేసుకున్నారు అని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే, ఏం స్వామి ఏడుస్తున్నారా అంటే, ఏం చెప్పమంటావు, పళ్ళెం పోయింది బంగారుది స్వామిది, రాజుగారు మాకు ఉద్యోగం తీసుకున్నాడన్న. పళ్ళెమా బంగారు? దేవదేవికి ఎవరో తెచ్చిచ్చారే, ఎవరు తెచ్చిచ్చారని? విప్రనారాయణుడు సేవకుడు అంటూ ఒకరు తెచ్చిచ్చాడని. ఈ విషయం సైనికులకు దగ్గర తెలిసింది, రాజుకు తెలిసింది. వేశ్యను విప్రనారాయణని ఇద్దరిని పట్టుకుని రాజు దర్బారుకు తీసుకుని వచ్చారు. వేశ్యను అడిగితే వేశ్యమంటూ ఉంది, నాకేం తెలియదు స్వామి, ఏం తెచ్చిచ్చాడు, ఈయన సేవకుడు తెచ్చిచ్చాడు అంటున్నారు. ఈయన విప్రనారాయణుడు అంటున్నాడు, నేనే సేవకుడిని కాలేదు, ఇంకా సేవకుడు నాకెవరు ఉన్నారంటున్నాడు. నేనే ఇంకా సేవకుడు కాలేదు, నాకెవరు సేవకులు ఉన్నారంటున్నాడు. అయితే రాజుగారికి దేవదేవి అంటే కొంచెం ఆయనకి సాఫ్ట్ కార్నర్ అనమాట. ఆమెను వదిలేశారు, నువ్వు వెళ్ళలే వీరికత్ నేను చూసుకుంటానన్న, ఆమెను పంపించేశారు. సో మరి ఈయనకేం అర్థం కాలేదు. ఆయన అన్నారు రేపు సత్యం నువ్వు ఒప్పుకోకపోతే శిరశ్ఛేదనం ఉంటుంది శిక్ష అని చెప్పి రాజు ఆయన్ని పంపించేశారు, చెరసల్లో బంధించారు. ఆ రోజు రాత్రి రాజుగారి స్వప్నంలో శ్రీరంగనాథుడు వచ్చి ఏం చెప్తున్నాడు, ఆ విప్రనారాయణుని యొక్క సేవకుడిగా నేనే వెళ్ళి ఆ పళ్ళెం ఇచ్చాను ఆ వేశ్యకు అన్నాడు. అప్పుడు రాజు నిద్రలేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి విప్రనారాయణుని విముక్తిని చేసి, భగవంతుడు నీ సేవకుడుగా వచ్చాడంటయ్యా, నువ్వెంత గొప్పవాడివి అన్నాడు. అప్పుడు విప్రనారాయణుడు తల గోడకేసి మోదుకుంటున్నాడు. వేశ్యాలోలున్నాయి, ఆ దేవదేవుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఒక సేవకుడిగా మార్చానే, ఎంత దౌర్భాగ్యుని అని చెప్పి తల గోడకేసుకుని మోదుకుంటున్నాడు అన్నమాట విప్రనారాయణుడు. సో ఈ రకంగా ఈ మాయ అన్నటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. ఆ మాయ ఎంత మనలో, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తులే మనం ఏమనుకుంటామంటే నేనేదో గొప్ప వ్యక్తిని అయ్యానని చెప్పి అనుకుంటాం అన్నమాట. సో అందువల్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఆ భగవంతుడిని సేవించుకుంటూ ఈ మాయ యొక్క ప్రభావం నుంచి విముక్తులమవుతూ ఈ సంసారం నుంచి విముక్తిని మనం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుపాదులు వారు ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ, మనం భగవత్ నామం చేయండి ఉద్ధరింపబడతారు, అన్ని సమస్యలకు పరిష్కారం ఇది అంటే కలియుగంలో ఎవరు నమ్మరు, ఎందుకు ఉచితంగా వస్తుంది. 2 రూపాయల వస్తువైన షోరూమ్ లో పెట్టి 20 రూపాయలు అంటే సూపర్. ఉచితంగా నామం ఇస్తే ఎవడు విలువ కట్టడం అనమాట. కలియుగం అటువంటిది. పూర్వానికి ఒక నవాబు ఉన్నాడంట, ఆయన అందరికీ ఒక 10 గుర్రాలు పంచాడంట. అందరికీ పంచి, అరే నాయన వీటిని బాగా పెంచండి రా వాళ్ళకి ప్రైజ్ ఇస్తానన్నాడంట. అందరూ చాలా కష్టపడి పెంచుతున్నారంట, ఒకడు మాత్రం దానికి ఇచ్చిన మేత కూడా వీడు మేసి వీడు పెరుగుతున్నాడంట. నవాబు గారు తనిఖీకి వచ్చారనమాట. తనిఖీకి వస్తే ఒక్కరొక్కరు, మరి వీడికి ఆ విషయం తెలిసింది, దానికి గడ్డి పోత కూడా పెట్టలేదు, ఏ నిమిషమైనా బకెట్ దన్నేస్తే దానికి రెడీగా ఉంది ఆ గుర్రం. మరి అది చూపిస్తే నవాబు తల తీసేస్తాడేమన్న భయంతో గదిలో పెట్టి బంధించాడు అనమాట. బంధిస్తే నవాబు వచ్చాడు, ఎదిరా గుర్రం అన్నాడు. మీకీ ఏమీ చెప్పమంటారు నవాబుజీ, దానికి ఇంత అంత శక్తి కాదు, ఎంత శక్తి అంటే పట్టుకునేదానికి వీలు కాని శక్తి వచ్చింది అన్నాడు. మరి ఎక్కడ పెట్టా, గదిలో పెట్టి ఉన్నాను అన్నాడు. మరి ఎటరా చూసేది అంటే కిటికీల నుంచి చూడాల్సిందే అన్నాడు. సరేనని చెప్పి నవాబు తలుపులన్నీ వేస్తున్నారు, ఆ కిటికీ తెరిచి ఆయన పాపం కొంచెం వయసు మీరిన ఆయన పీచు గడ్డం బాగా ఉందన్నమాట. అది గడ్డి తిని ఎన్ని నెలలైందో తెలియదు, ఈయన లోపల ఏం కనిపించట్లేదు అనమాట. ఆ కిటికీలో తలబెట్టి ఎక్కడరా ఉంది ఈ గుర్రము, గొడ కిదర్రే అంటే తలకా పెట్టాడు అనమాట. ఆ పీచు గడ్డం బాగా గడ్డిలా కనిపించింది, అది పట్టుకుని పీకింది అనమాట. పీకేసరికి వీడు అయ్యో అమ్మో కుర్రం అంటూ, నీకి గుర్రానికి బలే శక్తి ఉందిరా అంటూ వాడికి ప్రైజ్ ఇచ్చాడంట. ఆడికి ప్రైజ్ ఇచ్చాడు. సో సేమ్ ఇదే రకంగా మనం ఇక్కడ నామం సింపుల్ గా చేయండి అంటే పెద్ద ఉత్సాహం చూపించాం. అక్కడ స్వామీజీ దర్శనానికి 5,000, మాటకు 10,000, ముక్తికి 3,00,000. సో అన్ని స్కీమ్స్ అన్నమాట. దానికి ఎలా వెరిగా పిచ్చిగా ఆడేం లేదు, పీకతారు మన దగ్గర ఉండే డబ్బు అంతా కూడా, అంతకు మించి ఏం లేదనమాట. కలియుగంలో ఎవరికి ఏం శక్తులు ఏం లేవు అనమాట. సింపుల్, ఒకే ఒక శక్తి ఏంటది అంటే, భీష్ముణ్ణి ధర్మరాజు అడుగుతాడు కలియుగంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎవరు అంటే, అప్పుడు భీష్ముడు చెప్తాడు నవ్వుతూ, వాడి సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, హౌ సక్సెస్ఫుల్లీ ఈ కెన్ డిసీవ్ అదర్స్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంట. వాడెంత విజయవంతంగా ఇతరులను మోసగిస్తాడనే దాన్ని బట్టి వీడి విజయం ఆధారపడి ఉంటుందంట. సో ఆధ్యాత్మికంగా కూడా ఈ రకంగా తయారైందనమాట. సో అందువల్ల మనం భగవంతుడు చెప్తున్నారు, మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ, నన్ను మించిన పరమ సత్యం లేదన్నారు. కలికాలే నామరూపే కృష్ణ. కలియుగంలో నామరూపంలో కృష్ణుని యొక్క అవతారం ఉంది. నామానికి భగవంతునికి ఏం వ్యత్యాసం లేదు. సో మనం ఎక్కడో ఇంకేదో శక్తి ఉందేమో అదేమో ఇదేమో, నో స్పెక్యులేషన్స్, ఊహాగానాలు అవసరం లేదు. జస్ట్ భగవంతుని యొక్క నామం చేయడం ద్వారా, నాలుగు వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు, వీటికి దూరంగా ఉండడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధిస్తూ, మరి పురోభివృద్ధిని సాధిస్తూ ఉన్నామా లేదా. ఇక్కడ ప్రభుపాదుల వారు ముఖ్యమైనటువంటి విషయం చివరిగా చెప్తున్నారు భాష్యంలో, అసుర స్వభావులైనటి వారు నరకమునకు దిగజారుచున్నను తమను తాము పురోభివృద్ధి నొందిన వారుగా భావింతురు. వండర్ఫుల్ పాయింట్. నరకానికి దిగజారుతున్నా గాని అబ్బా అడ్వాన్స్ అయిపోతున్నావా, టెక్నాలజీ ఉంది చూసావు బా, చాలా సులభంగా నరకానికి ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతాయా, చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోద్ది టెక్నాలజీ. ఇంతకుముందు పాపం చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళు, ఈ టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది అంటే ఇట్స్ వెరీ సింపుల్ పాపం చేయడానికి. పాపం చేయడం, ఊరికి ఒక్క బ్రాండీ షాప్ ఉండేది, చాలా కష్టం పాపం వాడికి. కానీ ఇప్పుడు వీధికి నాలుగైదు ఉంటాయన్నమాట, కష్టమే లేదు. దాంట్లో కూడా స్కీమ్లు, ఒక బాటిల్ కొంటే ఇంకో బాటిల్ ఫ్రీ. నేను మొన్న ఎప్పుడు ఈ సౌత్ ఇండియా ట్రిప్ పోతే అక్కడ పెద్ద హోటల్లో విడిది ఏర్పాటు చేశారనమాట, పెద్ద పెద్ద సైన్ బోర్డు. మనం ఇక్కడ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ సైన్ బోర్డు పెట్టున్నాం కదా, వాళ్ళు అక్కడ అనమాట 1 bottle 2 bottle free అనమాట. సో చావడానికి నరకానికి పోవడానికి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. దాన్ని వాడేమనుకుంటాడు, అడ్వాన్స్ అవుతున్నాం బా, టెక్నాలజికల్ గా చాలా అడ్వాన్స్ అయ్యామయ్యా. మరి అడ్వాన్స్మెంట్ అంతా దేనికి, నరకానికి పోవడానికి అనమాట. వాడు దాన్ని అడ్వాన్స్మెంట్ అనుకుంటాడు. సో ప్రభుపాదులు వారు ఇక్కడ చెప్తున్నారనమాట, అసుర స్వభావులైనట్టి వారు నరకమునకు దిగజారుచున్నను తమను తాము పురోభివృద్ధి నందువారుగా భావింతురు. నరకానికి వాడు చేసే పనులన్నిటి ద్వారా, ఎప్పుడో నరకానికి జీవితాంతం కాదు, ఈ రోజు కూడా వాడు చేసిన ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. వాడు పాపం చేస్తే వాడు కంపల్సరీ డెస్టిన్డ్ అనమాట, వాడు దాని యొక్క ప్రభావం, దుఃఖం అనుభవించి తీరాల్సిందే, తప్పించుకునేదానికి అవకాశం లేదు. మామిడి పండు టెంకేస్తే ఏం చెట్టు వస్తుంది, సపోటా చెట్ట, మామిడి చెట్టే వస్తుంది. అదే రకంగా పాప పని చేస్తే దాని ఫలితం పాపమే వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆనందం రాదు. సో అందువల్ల మరి సుఖదుఖాల కారణం ఏంటి, మనం చేసే పనులే. మరి మనం చేసే పనులు సత్కర్మలుగా ఉండాలా అంటే మనం ఏం చేయాలి, సద్భావనలు ఉండాలా. సద్భావనలు ఉండాలా అంటే సాధన సత్సాంగత్యం చేయాలా. ఎప్పుడైతే సత్సాంగత్యం సాధన ఇవన్నీ చేస్తామో అప్పుడు మనకు సద్భావనలు వస్తాయి. సద్భావనల ద్వారా సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు పొంది సుఖంగా జీవించేదా. సుఖానికి సూత్రం ఇది అనమాట. ప్రపంచం అంతా కూడా సుఖం శాంతి కావాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫార్ములా రాంగ్ వాళ్ళది. లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే ఏమవుతుంది, శేషం తప్పవుతుంది. అదే రకంగా జీవితం ప్రారంభంలో ఆనందానికి సూత్రం తెలుసుకోవాలా, శాంతికి సూత్రం తెలుసుకోవాలా. శాంతికి సూత్రం ఏంటి, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సురుదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృష్యతి. అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో, సురుదం సర్వభూతానాం అందరూ సమానులే, జ్ఞాత్వామాం శాంతి మృష్యతి, ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉంటాడు అంటున్నారు. ఐక్యరాజ్య సమితిలో విశ్వశాంతి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ బిల్డింగ్ మీద జెండాలు పెరుగుతా ఉన్నాయి. జెండాలు ఎందుకు పెరుగుతున్నాయి, దేశాలు దేశాలు తన్నుకొని విభజన అయిపోయి ఒక దేశం రెండు దేశాలుగా మారితే అప్పుడు ఇంకో జెండా పెరుగుతుంది దానిపైన. కారణం ఏంటి అంటే ఆ శాంతి చర్చల్లో ఫార్ములా రాంగ్ అనమాట. భగవద్గీత మధ్యలో పెట్టుకుని శాంతి డిస్కషన్స్ మొదలు పెడితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, కానీ వాళ్ళు విస్కీ బ్రాందీ మధ్యలో పెట్టుకుని చీర్స్ కొట్టుకుని శాంతి చర్చలు మొదలు పెడితే మత్తు ఎక్కువ అయితే వాళ్ళు తన్నుకొని చేస్తారు ప్రపంచ శాంతి తర్వాత. ప్రపంచ శాంతి తర్వాత. సో అందువల్ల శాంతి అన్నటువంటిది నెలకొల్పాలా అంటే భగవద్గీతను ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడైతే టేబుల్ మీద పెట్టుకుని అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతలో ఉందంట, ఏ రకంగా పరిష్కారాన్ని చూపించాడు భగవంతుడు అన్నటువంటి విధానాన్ని వాళ్ళు ఎప్పుడైతే అవలంబిస్తారో అప్పుడు ప్రపంచ శాంతి. ఒకే ఒక జెండా ఉంటుంది, జెండాపై కపిరాజు. సో అందువల్ల అది ఐక్యరాజ్య సమితి లెవెల్లో, మన కుటుంబం లెవెల్లో కూడా మనం దుష్ట దూరదర్శనం మధ్యలో పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు. భగవద్గీత యథాపదం పెట్టుకోవాలి. మన జీవితంలో కూడా సంఘర్షణ, లోపల యుద్ధం జరుగుతూ ఉంది, మనలో కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాకు ఇరాన్ కాదు కొట్టుకునేది, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం పాలస్తీనా ఇరాన్ కొట్టుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఓకే, నాకంత నాలెడ్జ్ లేదు, అవి కొట్టుకుంటున్నాయన్నమాట. వాళ్లే కాదు, ఇక్కడ దానికన్నా పెద్ద యుద్ధం జరుగుతుంది మనసుకు నీకు. గ్రేట్ వార్, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ లవం లోపల పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. మనసు అంటుంది కొండకు పోదాం అంటుంది, మళ్ళా కోనకు పోదాం అంటుంది. లోపల పెద్ద సంఘర్షణ, పెద్ద గ్రేట్ వార్ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా శాంతిగా ఏవం ప్రసన్న మనసు, ఏవం ప్రసన్న మనసు. ప్రశాంతమైన మనిషిని కలియుగంలో భూతద్దం వేసి ఎతికినా కానీ ఎవడన్నా కనిపిస్తాడు చెప్పండి? ఎప్పుడు టెన్షన్, ఎదురెదురు పడినప్పుడు ఇంకా ఏడిస్తే బాగుండదు కాబట్టి బాగున్నా అన్న. ఎవడి ఫేస్ శాంతిగా ఉండదు, ఎప్పుడు టెన్షన్. కారణం ఏంటి? మైండ్లో సో మెనీ ఆలోచనలు, మనసంతా కల్ముషాలతో నిండి ఉంది. మనసు అన్నటువంటి చెట్టు మీద కోరికలన్న కాకులు కూర్చొని కావు కావు అంటూ ఉన్నాయి, కాకి గోల. ఎప్పుడైతే ఆ మనసు అన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి కాకుల్ని తరిమేయాలంటే ఏం చేయాలా? సైగలు చేస్తే కాదు, అంటే వెళ్ళిపోతాయి. కానీ అట్టని చెప్పి మీరు అనుకుంటా కూర్చోబోకండి. మన ఇష్యూ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరిప్పుడు ఉష్ణ హరే కృష్ణ అన్నారు, ఆ కాకులు ఏం చెప్తున్నాయంటే పెచ్చోళ్ళలారా, మేము ఎప్పటి నుంచి కూర్చోన్నాం, స్ట్రాంగ్ ఫౌండేషన్ మాది, మీరు ఊరికే హరే కృష్ణ. అవేమంటున్నాయంటే శక్తి లేకపోయినా ఇప్పుడు ప్రసాదం పెడతారు, శక్తి వస్తుంది, కొంచెం గట్టిగా చెప్తే గానీ మేము ఎగరం ఎండొంచి అంటున్నాం. ఇంకొంచెం గట్టిగా చెప్పాలండి, లేకపోతే ఎగరం ఉంటుంది. అవి ఎగరకపోతే కావు కావు గోల, మనకి శాంతి లేదు. ఎప్పుడు ఎంతమందికి ఆ కోరికలున్న కాకులు మనసులో నుంచి ఎగిరిపోవాలని చెప్పి అనుకుంటున్నారు? అవి మనకన్నా బలంగా ఉన్నాయి, కొంచెం గట్టిగా అంటే కానీ ఎగరవాయి. ఇప్పుడేం జరిగిందో తెలుసా మీకు? ఎప్పుడన్నా ఎక్కడన్నా కాకి కూర్చొని ఉన్నా ఏదన్నా ట్రై చేశారనుకోండి, అది టెగిరి మళ్ళీ కూర్చుంటుంది. ఇప్పుడు జస్ట్ అదే జరిగింది, మీరు రెండోసారి కొంచెం అనేసరికి అయ్యుళ్ళ ఆ టెగిరి. ఈసారి మాత్రం ఇంక కూర్చునే దానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని, అది ఎగిరితే ఇంక వెళ్ళిపోవాలి, రాకూడదు మన దగ్గరికి. ఓకే, లాస్ట్ థర్డ్ టైం ఈ అటెంప్ట్ మాత్రం సక్సెస్, విజయం సాధించాలి. వెళ్ళిపోయాయి కానీ ఒక డైలాగ్ వదిలి వెళ్ళిపోయా. ఏంటో డైలాగ్ అంటే, ఎక్కడ లేని శక్తి తెచ్చుకుని ఏదో తరిమేశారు ఈరోజు, ఏ రోజు నా మాపేస్తే ఆ స్థలం నాదే వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. ఏ రోజు నా మాపేశారో ఆ రోజు వచ్చి కూర్చుంటాం, మా ప్లేస్ మళ్ళీ మేము ఆక్యుపై చేసుకుంటాం. మళ్ళా కాకులకి స్థలం ఇస్తారా? వెరీ గుడ్. సో లైఫ్ సక్సెస్ కలియుగంలో నామాన్ని మనం జపించడం ద్వారా, ఈ నామాన్ని మనం జపిస్తూ ఇతరులకు బోధించడం ద్వారా ఈ సమాజం రోజు రోజుకి కుళ్ళిపోతూ ఉంది. దీన్ని కేవలం ప్రభుపాదుల వారి యొక్క ఫాలోవర్స్ మాత్రమే సేవ్ చేయగలరు. నేనేమన్నాను? షేవ్ కాదు, సేవ్. షేవ్ చేయగలరు కాదు, సేవ్. సేవ్ చేయగలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి కలియుగంలో. సో అందువల్ల డివోటీస్ అందరు కూడా చాలా తీవ్రతతోటి ఈ యొక్క నామం మనం చేస్తూ ఇతరులకు కూడా ఈ నామాన్ని ఇస్తూ, అన్నిటికన్నా గ్రేట్ హెల్ప్ ఏంటి అంటే ఒక వ్యక్తిని నామం చేయించగలిగితే అంతకు మించినటువంటి హైయెస్ట్ సర్వీస్ సొసైటీకి ఇంకొకటి లేదన్నమాట. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాశ్యతి భక్తి మయి పరమాకృత్వం మమే వైశేష సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే ఇస్తారో వాళ్ళు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు, తప్పక నన్ను చేరుకుంటారు అంటున్నారు. సో అందువల్ల మనం ఈ యొక్క గీతా రహస్యాన్ని, నామంలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకొని మనం పాటిస్తూ నలుగురికి తెలియపరిచినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నారు కదా? టైం అయిపోయింది. హరే కృష్ణ. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక ఉత్తమ ప్రశ్న, ఉత్తమ సమాధానం ఉంది లాస్ట్లో. మాతాజీలు, నేను ఇందాక భగవద్గీత కొనద్దు అంటారు కదా ప్రభువుల్ని, ఎందుకోసం అని చెప్పి ప్రశ్న. అదేంటి అంటే, భగవద్గీత చదివితే మాతాజీలు ఏమనుకుంటారంటే ప్రభు సన్యాసి అయిపోతాడు అనుకుంటా. కానీ భగవద్గీత బిగినింగ్ నుంచి భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అంటున్నాడు. బిగినింగ్ ఆఫ్ ద భగవద్గీత. సన్యాసం తీసుకుంటాను అన్నటువంటి అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, తీసుకునేదానికి లేదు. అక్కడి నుంచి భగవద్గీత మొదలవుతుంది. కానీ ఇది తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే, సన్యాసి అయిపోతాడు మా ఆయన, నాకు దొరకడు ఇంకా. కానీ భగవద్గీత చదివితే సన్యాసం దేనికి అంటే, దుష్కర్మలకు సన్యాసం, చెడుకు సన్యాసం, మంచికి ప్రారంభం. ఒక తాగుబోతాయి ఉండొచ్చు, తిరుగుబోతాయి ఉండొచ్చు, వ్యసనపరుడయి ఉండొచ్చు. భగవద్గీత ఎప్పుడైతే చదువుతాడో వ్యసనాలన్నీ వదిలేసి మంచి భర్తగా భార్యను, పిల్లలను, కుటుంబాన్ని పోషించుకుంటాడు. మనం చూస్తున్నాం ఎంతో మంది హరే కృష్ణ సంఘంలోకి రాకముందు ఎన్నెన్నో వ్యసనాలు ఉన్నాయి. ఈరోజు హ్యాపీగా రాజమండ్రిలో కొంతమంది చిన్న చిన్న కూలీ నాళీ చేసుకునే వాళ్ళు కూడా ఈ మన సంస్థలోకి రానప్పుడు వాళ్ళు సాయంత్రం రోజంతా కష్టపడేది, సాయంత్రం అయితే తాగేది, తినేది, డబ్బంతా వేస్ట్ చేసుకునేది. జస్ట్ 4 ఇయర్స్ లో వాళ్ళకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, చాలా ప్రాబ్లమ్స్ అనమాట. ఈ 4 ఇయర్స్ లో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుని భార్యాపిల్లను బాగా చూసుకుంటూ మందిరంకి వచ్చి భక్తియుక్త సేవల్లో హ్యాపీగా జీవనాన్ని గడుపుతున్నారు. సో భగవద్గీత చదివితే సన్యాసం దేనికి అంటే, దుఃఖానికి సన్యాసం, చెడుకు సన్యాసం. అయితే మనకేంటి అంటే, దుఃఖాలు పోవడం ఇష్టం లేదు, జీవితం అంతా స్వామి ఏడ్చి ఇప్పుడు నవ్వమంటే ఎట స్వామే అంటే, పాపం బాధ, దుఃఖం వదిలేయాలంటే బాధ. ప్రభుపాదులు వారు అన్నారు, వాట్ ఈస్ ద డిఫికల్టీ, భక్తిలో ఏంటి డిఫికల్టీ, కీర్తనలో హ్యాపీగా డాన్స్ చేయడం, రోజు దివ్యమంగళమైనటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ దర్శనం చేయడం, భగవద్భక్తులతో ఈ రకంగా సత్సంగం చేయడం, మంచి ప్రసాదం వెయిటింగ్ అక్కడ, ఏం వాట్ ఈస్ ద ప్రాబ్లం, డిఫికల్టీ ఏంటి? కానీ మన చెత్త మైండే డిఫికల్టీ. ప్రభుపాదుల వారిని అడిగారు, ప్రభుపాద్ కృష్ణ చైతన్యం చాలా దివ్యంగా ఉంది, హ్యాపీగా కీర్తన చేయొచ్చు, ఫిలాసఫీ చర్చించవచ్చు, భగవత్ తత్వం వినొచ్చు, భక్తులతో సాంగత్యం చేయొచ్చు, అన్ని బాగున్నాయి, కానీ జనాలు ఎందుకు వెనకడుగేస్తారన్న. అప్పుడు ప్రభుపాద్ నవ్వుతూ చెప్పారు, పందికి హల్వా ఇష్టం లేదన్న, పందికి హల్వా ఇష్టం లేదు, దానికి ఏదో ఎల్లో హాట్ హాట్. సో కృష్ణ కాన్షియస్నెస్ వండర్ఫుల్, అద్భుతం, పరమాద్భుతం. వైకుంఠంలో గోలోక బృందావనంలో ఉన్నటువంటి అనుభూతిని ఇక్కడ ఇస్తుంది కృష్ణ చైతన్య మార్గం అన్నటువంటిది, అంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి పదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా అమృతాన్ని తాగితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం కృష్ణ చైతన్యంలో ఉంటుంది. కానీ మనం ప్రతి అడుగులో కూడా కుళ్ళిన విస్కీ దా గట్టర్లో పడిపోవడం ఇష్టం మనకు, అది ఇష్టం అనమాట. సో మీరు మీకు బెస్ట్ జడ్జెస్ అనమాట. మీ నిజంగా మీ కుటుంబాలు వైకుంఠంగా మారాలంటే భగవద్గీత యథాతథం ఉండాలి ప్రతి ఇంట్లో, భగవత్ నామం జరగాల ప్రతి ఇంట్లో, నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అవన్నీ చేస్తే మీ ఇళ్ళన్నీ వైకుంఠాలుగా మారుతాయి. వైకుంఠం అంటే దుఃఖం లేని ప్రదేశం. ఎప్పుడైతే గృహాలన్నీ వైకుంఠంగా మారుతాయో అక్కడ ఏ దుఃఖము ఉండదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి, దాదా గోవిందదేవ్కి, దాదా గోపీనాథ్కి, దాదా పార్థసారథికి, హరినామ సంకీర్తన యజ్ఞకి, నితాయ్ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.